ఏదైతే నీకు అనుకూలంగా సేవిస్తుంటారో వాళ్ళ కోరికలు అన్ని కూడా నువ్వు తీరుస్తూ ఉంటావు. కాబట్టి నా విపర్య, ఇందులో ఏం విపరీతం లేదు, వింత కాదు. అత్ర అంటే దీని ఎందు, ఈ విధంగా చేయడం ఎందు ఏ రకమైనటువంటి విపర్య అంటే విపరీతం. భగవంతుడు ఇలా చేయడంలో ఏ రకమైన విపరీతము లేదు అని చెప్పి ఇది శ్లోకం. ఇప్పుడు మనం ఉచ్చారణ చేస్తే అర్థమవుతుంది. న బ్రహ్మణ స్వపర భేదమతిస్తవ స్యాత్ సర్వాత్మన సమదృశస్వ సుఖానుభూతే సంసేవతాం సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న విపర్యయోత్ర న బ్రహ్మణ స్వపర భేదమతిస్తవ స్యాత్ సమదృశ స్వసుఖానుభూతే సంసేవతాం సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయ న బ్రహ్మణ స్వపర భేదమతిస్తవ స్యాత్ సర్వాత్మన సమదృశస్వ సుఖానుభూతే సంసేవతాం సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న విపర్యయోత్ర. భావము భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము, నీవు పరతత్వము, సర్వాత్ముడవు, సమదర్శివి, స్వసుఖానుభూతిని కలిగిన వాడవు కనుక నీ మనసులో ఇది నాది అది వేరొకరిది అని భేదభావము పక్షపాతము ఉండదు. కల్పవృక్షము వలె నీవు నన్ను యథావిధిగా పూజించువారులకు, కల్పవృక్షముల వలె నీవు నిన్ను యథావిధిగా పూజించిన వారులకు వారు చేసిన సేవకు అనుగుణంగా వాంఛిత ఫలములను వసగెదవు. ఇందులో ఎటువంటి దోషము లేదు. భాష్యము, కల్పవృక్షము భౌతికానురక్తిని గాని పక్షపాతమును గాని కలిగియుండక కేవలం అర్హులైన వారికి తమ ఫలములను వసగుచు ఇతరులకు వసగకుండునని శ్రీల శ్రీధర స్వామి వివరించింది. ఈ వ్యక్తి నన్ను అర్చించుటకు యోగ్యుడు, కాని ఆ వ్యక్తి యోగ్యుడు కాడు అని కల్పవృక్షము ఏనాడునూ తలచదని శ్రీల జీవగోస్వామి దానికి తమ వ్యాఖ్యానమును జోడించింది. పైగా అది తనను చక్కగా సేవించిన ఎల్లరి పట్ల సంతుష్టురాలగును. ధర్మరాజు ఇచ్చట వివరించినట్లుగా భర అదే రీతిగా వర్తించును. శ్రీకృష్ణుడు ఒకని పట్ల ద్వేషమును కలిగి ఉండి వేరొకని పట్ల పక్షపాతమును చూపునని ఎవరునూ నిందారోపణము చేయరాదు అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. భగవానుడు స్వసుఖానుభూతి, తనయందే సుఖమును అనుభవించువాడు కనుక బద్ధజీవుల సంబంధములో కృష్ణుడు పొందునది గాని కోల్పోవునది గాని ఏదీనూ లేదు. పైగా వారు కృష్ణుని దరిచేరిన విధమును బట్టి కృష్ణుడు వారితో వ్యవహరించును. ధర్మరాజుకి పలుకులను వివరించుచూ శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని చక్కగా ఇట్లు సారాంశపరిచారు. ఎవడేనీ కృష్ణభక్తి భావనను చేపట్టినచో అతని జీవితము భౌతికముగాను ఆధ్యాత్మికముగాను పరిపూర్ణము కాగలదు. దీని భావము నీవు కృష్ణభక్తుని పట్ల పక్షపాతమును వహించి కృష్ణభక్తి భావన రహితుని పట్ల ఉపేక్ష వహించువని కాదు. నీవు సమదర్శివి, అది నీ వచనం. ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున నిలిచిన వాడవై వారలకు కర్మఫలములను వసుకుచుండువు కనుక నీవు ఒకరి పట్ల పక్షపాతమును వహించి అన్యులను ఉపేక్షింపజాలవు. ఈ భౌతిక జగత్తును కోరిన రీతిగా భోగించుటకు నీవు ప్రతి జీవికి అవకాశము వసగెదవు. పరమాత్మనిగా నీవు జీవాత్మతో పాటు దేహములో వసించిన వాడవై జీవునికి కర్మఫలములను వసుకుచూనే కృష్ణ భక్తి భావన అభివృద్ధి చే నీ భక్తి వైపునకు మళ్ళడి అవకాశములను అతనికి కల్పించుచుండు. ఇతర ధర్మములన్నింటినీ త్యజించి మనిషి నీకే శరణుదొచ్చువలెనని, అప్పుడు సకల పాపములను నశింపజేసి నీవు అతనిని రక్షణను చేపట్టగలవని నీవు బాహటముగా ప్రకటించి ఉన్నావు. అని ఇదంతా ప్రభుపాదుల వారు కృష్ణునికి ప్రార్థిస్తున్నారు. నీవు స్వర్గలోకములందలి కల్పవృక్షం వంటి వాడు, అది వ్యక్తి యొక్క ఇచ్చానుసారము వరములను ఒసుగుచుండును. మహోన్నతముకు పూర్ణత్వమును పొందుటకు ప్రతి ఒక్కడు స్వతంత్రుడై ఉన్నాడు. కాని ఎవరేని ఆ రీతిగా కోరనిచో నీవు అల్ప వరదానం ఒసుకుట పక్షపాతం వలన కాదు. అందరూ మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకర మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. అగ్నిదేవుడు కాండవనమంతా కూడాను పూర్తిగా దహించేసిన తర్వాత ఆ కాండవనంలో ఒకరు తప్పించుకుంటారు. అతని పేరేమిటి? మాయాదానవుడు. అతను తప్పించుకుంటాడు. తప్పించుకున్నప్పుడు కృష్ణుడు చూస్తాడు. కృష్ణుడు చూసి వెంటనే అతన్ని సంహరించడానికి ప్రయత్నిస్తే మాయాదానవుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి కృష్ణుడే సంహరించాలనుకున్నప్పుడు ఇంక నన్నెవరు రక్షిస్తారు అని వెంటనే ఆయన బుద్ధి బాగా పనిచేసి పరిగెత్తుకుంటూ వెళ్లి అర్జునుడి కాళ్ళ మీద పడ్డాడు. అర్జున నన్ను కాపాడు అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఎప్పుడైతే కృష్ణుడు చూస్తాడో మాయాదానవుడు అర్జునుడి కాళ్ళ మీద పడేది, మాయాదానవుడిని వదిలేశాడు. పో బతికిపోయావును అని చెప్పేసి తర్వాత ఈ మొత్తం కాండవనం లీలంతా కూడా అయిన తర్వాత మీకు తెలిసిందే, అప్పుడు ఇంద్రాది దేవతలంతా వస్తారు. వచ్చి కృష్ణార్జునులతో వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఏమంటాడంటే, కేవలం మీ శక్తిని లోకానికి తెలియజేయడం కోసం మేము మీతో వచ్చి యుద్ధం చేశాము. పెద్ద పెద్ద రాజుల దగ్గర వాళ్లతో తలపడాలంటే వాళ్ల దగ్గర ఉన్నటువంటి సొంత మనుషుల్నే మల్లయోధుల్నే వాళ్ల మీదకి పోటీకి తెచ్చుకుంటారు. ఆ విధంగా భగవంతుడి రాజ్యంలో ఉండి భగవంతుడు ఇచ్చిన సేవలే చేస్తున్నటువంటి ఇంద్రాది దేవతలంతా కూడా నరనారాయణులైనటువంటి కృష్ణార్జునులతో యుద్ధం చేయడానికి వచ్చి వారి చేతులు ఓడిపోయి కృష్ణార్జునుల శక్తి ఇది అని చెప్పి లోకానికి తెలియజేశారు. తర్వాత ఇంద్రుడు అడిగాడు ఏమనంటే, స్వామి నువ్విచ్చిన శక్తులే, సర్వం కూడా నువ్విచ్చినటువంటి శక్తులే. ఎందుకంటే గోవర్ధనలో బాగా దెబ్బతిన్నాడు ఆయన, ఇంద్రుడు గుర్తుంది బాగా. నువ్విచ్చినటువంటి శక్తులేవి, మళ్ళీ నీకు ఇవ్వడానికి మాకు ఒక అవకాశంగా భావించి ఏదైనా వరం కోరుకోండి ఇస్తానని చెప్పి అన్నాడు ఇంద్రుడు. కృష్ణుడు అన్నాడు, మాకేం వరం అవసరం లేదయ్యా అని చెప్పాను. అర్జునుడు అడిగితే, మాకేం అవసరం లేదు, కృష్ణుడికి అవసరం లేదు, మాకెందుకు అవసరం, నాకు అవసరం లేదు. మళ్ళీ ఇంద్రుడు కృష్ణుని అడిగాడు, ఏదో ఒక వరం కోరుకోండి ఇవ్వాలని ఉంది, సరే నీకు అంత ఆత్రపడుతున్నావు కాబట్టి ఒక వరం ఇవ్వు. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అర్జునుడు నేను మేమిద్దరం మంచి స్నేహితులం కదా, మా స్నేహం శాశ్వతంగా ఉండాలని చెప్పి వరం ఇవ్వు అని చెప్పి అడిగాడు. భగవంతుడు భక్తుడితో ఉన్న సంబంధాన్ని ఎంత ప్రధానంగా చూపిస్తున్నాడు చూడండి. ఇంద్రుడు ఏమంటున్నాడు, నువ్వు మహా అయితే వరం ఇవ్వాలనుకుంటే ఏ వరం ఇస్తావంటే, ఆ అర్జునుడిది నాది మా ఇద్దరి మధ్య స్నేహము ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలా వరం ఇవ్వు అని చెప్పేసి. భక్తులము ఈ రకమైనటువంటి కోరిక కోరుకుంటే భగవంతుడు ఖచ్చితంగా మనల్ని ఆపత్కాలంలో కాపాడుతాడు. ప్రతి భక్తుడికి కూడా కొద్దిమంది ఆధ్యాత్మిక జీవితంలో మంచి నిర్దేశం ఇచ్చేటువంటి స్నేహితులు అంటూ ఉంటారు. అలాంటి స్నేహితులు లేదా ఆ రకమైనటువంటి వైష్ణవులతో నా సంబంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని భగవంతుని కోరుతూ ఉంటే దానివల్ల రేపు ఆపత్కాలంలో, ఎందుకంటే అందరూ గుణాల్లో పడి కొట్టుకులాడుతున్నారు కాబట్టి ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళే మధ్య రేపు చెడిపోతుంది, సహజం అది. అలాంటి స్థితిలో కూడా మన యొక్క ప్రార్థన వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, ఆ బంధం అన్నది తెక్కకుండా చేస్తాడు అన్నమాట. ఇంద్రుని ఈ విధంగా కోరిన తర్వాత ఇంద్రుడు సరే అలాగే మీ స్నేహం శాశ్వతంగా నిలిచి ఉండుగాక అని చెప్పి దీవించి దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా మాయాదానవుడు వచ్చాడు. మాయాదానవుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ నిజంగా నన్ను కాపాడావు స్వామి, నువ్వు నీ మేలు నేను మర్చిపోలేను జన్మలో, ఎందుకంటే జన్మ ఇచ్చావు కాబట్టి నీకేదైనా ఒక చిన్న సేవ చేయాలనుకుంటున్నాను, ఏదైనా కావాలంటే అడగండి చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నాకేం అవసరం లేదు, మా అర్జునుడికి ఏమైనా కావాలంటే చూడు అని చెప్పన్నాడు. అంటే అర్జునుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏదైనా సేవ ఆయనకంటే వద్దంట, నీకేదైనా కావాలంటే చెప్పు చేస్తాను, చిన్న సేవ ఏదైనా అడగండి అని చెప్పన్నాడు. అర్జునుడు అన్నాడు, స్వామికే వద్దంటే నాకెందుకు చెప్పండి, నాకు అవసరం లేదు అని చెప్పన్నాడు. ఆహా అలా కాదు, ఏదైనా ఒక చిన్న సేవ చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని ప్రాధాయపడడం వల్లనే కృష్ణుడు నన్ను వదిలేశాడు, నాకు తెలుసు అది, లేకపోతే కృష్ణుడు ఎత్తిన బాణం దింపడమా, అది నీ వల్లే సాధ్యమైంది, కాబట్టి ఏదో ఒక సేవ మీ దగ్గర నేను చేయాలనుకుంటున్నాను. అర్జునుడు అన్నాడు, అయితే నా కోసం ఉంటే చేయొద్దు, కృష్ణుడికి సేవగా నాకు చేయి కావాలంటే, అది కృష్ణుడికి అర్పించే బుద్ధితో నాకు సేవ చెయ్యి, అలా ఏదైనా సేవ చేయాలంటే చెయ్యి అని చెప్పేసి అన్నాడు. మాయాదానవుడు అన్నాడు, నేను నన్ను అందరూ కూడా ఏమంటారంటే దానవ జాతికి విశ్వకర్మనని చెప్పి అంటారు. నన్ను దేవతల జాతికి ఆ విశ్వకర్మ ఉన్నాడు కదా, దానవ జాతికి నేను విశ్వకర్మని, అంత పేరుంది నాకు. మంచి శక్తివంతమైనటువంటి చాలా యోగ శక్తితో నిండినటువంటి విచిత్రమైనటువంటి భవంతులన్నీ కూడా నేను నిర్మిస్తాను, కావాలంటే మీకు ఒకటి అలాంటిది నిర్మించిస్తాను అని చెప్పేసి అన్నాడు. అని అంటే కృష్ణుడు ఆయన పిలిచి, మామూలుగా కాదు, ఆ భవంతి ఎట్లా ఉండాలంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఈ ధరిత్రి పైన కనీ విని ఎరుగని రీతిలో ఉండాలి ఆ భవంతి. అట్లా గట్టు ఏదో ఊరికిన అర్జునుడికి ఏదో ఒక బిల్డింగ్ కట్టేసేసామా ఇచ్చేసామా 100 సంవత్సరాల తర్వాత కూలిపోయింది అట్లా కాదు, కడితే అది ఎలా ఉండాలంటే మళ్ళీ ఇంకెవరు దాన్ని చూసి ఉండకూడదు ముందు, అలాంటిది ఉండాలి అని చెప్పి కృష్ణుడు హెచ్చరిక చేస్తాడు. అలాగే స్వామి మీరు చెప్పడం నేను చేయకపోవడం అని చెప్పి మాయాదానవుడు కూడా కృష్ణుడు అర్జునుడు ఇద్దరితో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చేస్తాడు. ఇంద్రప్రస్థానికి వస్తుంటే కృష్ణార్జునులు వస్తున్నారని చెప్పేసి యుధిష్ఠ మహారాజు మిగతా పాండవులంతా పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణార్జునులకి స్వాగతం పలుకుతారు, జయీ భవ విజయీ భవ అని చెప్పి. తర్వాత వాళ్ళేమంటే ఈ మాయాదానవుడిని చూసి యుధిష్ఠ మహారాజు ఏమనుకుంటాడంటే, అతని దానవుడి కింద చూడు, కృష్ణుడుతో ఉన్నాడు కాబట్టి మా గొప్పవాడు, ఈయన కృష్ణుడితో వస్తున్నాడు, ఈయన కృష్ణుడికి ఎంత గౌరవం ఇస్తాడో మాయాదానవుడికి అంత గౌరవం ఇస్తాడు యుధిష్ఠ మహారాజు. అంత గౌరవం ఇచ్చి ఆయన లోపలికి తీసుకెళ్ళగానే మాయాదానవుడు పొంగిపోతాడు, ఒక రాక్షసుడి నాకు ఇంత గౌరవమా, ఇది చిన్న విషయం కాదు ఇది అని చెప్పి యుధిష్ఠ మహారాజుకి నమస్కారం చేసి, యుధిష్ఠ మహారాజా మొత్తం నా సర్వీస్ ఎక్స్పీరియన్స్లో ఇంతకాలం జీవితకాలం నేను ఏదైతే పెద్ద పెద్ద భవంతులు కట్టానో వా మొత్తం అనుభవజ్ఞతనంతా కూడాను పూర్తిగా రంగరించి నూరు పోసి నీకు ఒక భవంతి కట్టిస్తాను, అలాంటి భవంతి మళ్ళీ ఇంకెక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటాడు. అని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక శంకుస్థాపన కృష్ణుడి దగ్గరుండి శంకుస్థాపన చేస్తాడు. దగ్గరుండి శంకుస్థాపన అంతా అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు, యుధిష్ఠ మహారాజు చెప్పి ఇంక నేను ద్వారకా వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కుంతీదేవిని కూడా అనుమతి అడుగుతాడు. అమ్మా నేను ఇంకా ద్వారకా బయలుదేరాలి, అనుమతి ఇప్పించమ్మా అని చెప్పి ఆమె బాధగా అంగీకరిస్తుంది. ద్రౌపది దగ్గర అనుమతి అడుగుతాడు. అంతా అయిపోయిన తర్వాత యుధిష్ఠ మహారాజుకి నమస్కారం చేస్తాడు. యుధిష్ఠ మహారాజుకి నమస్కారం చేసి భీముడికి నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు ప్రతి నమస్కారం చేస్తారు. తర్వాత నకులుణ్ణి సహదేవుణ్ణి అర్జునుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఇక ఇంతలో రథం వచ్చేస్తుంది. రథం వచ్చి కృష్ణుడు బయలుదేరుతాడు. బయలుదేరే సమయానికి కృష్ణుని యొక్క రథ సోదరుడి పేరేమిటి తెలుసా, ధారకుడు. ధారకుడు సిద్ధంగా ఉంటాడు అనమాట పట్టుకొని ఇంకా గుర్రాల్ని అదిలించడానికి. పట్టుకొని సిద్ధంగా ఉంటే తక్కన యుధిష్ఠ మహారాజు ఏం చేస్తారు, పరుగు పరుగుని వెళ్ళి దారకుణ్ణి గడ్డం పట్టుకుని బదివులు నాడి పక్కన కూర్చోబెట్టి యుధిష్ఠ మహారాజు కూర్చుంటాడు రథసారథి స్థానంలో. కూర్చొని స్వామి నేను తోలుతాను అని చెప్పేసి కూర్చుంటాడు. యుధిష్ఠ మహారాజు బండెక్కి ఇలా కూర్చోగానే టక్కన అర్జునుడు మళ్లీ రథం ఎక్కేసి వింజామర తీసుకుని కృష్ణుడికి విసురుతూ ఉంటాడు అనమాట. ఆయన వింజామర తీసుకుని విసురుతూ ఉంటే వెంటనే ఆ భీముడు ఏం చేస్తాడు, భీముడు మిగతా నగులు సాధన ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి రథానికి ఆ పక్కన ఈ పక్కన ముందు ఒకడు రథం చుట్టూ నడుస్తూ ఉంటారు. రథం ఇంద్రప్రస్థంలో బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకా ఊరి సరిహద్దులు దాటే సమయానికి కృష్ణుడు చెప్తాడు, యుధిష్ఠిరా ఆపే రథం ఆపేసేయ. ఆయన తర్వాత ఏం స్వామి అని అంటే, ఇంక చాలు మీరు వెళ్ళండి, మీ అభిమానం అది వెలకట్లేనటువంటిది, నేను మళ్ళీ తిరిగి వస్తాను కదా అని చెప్పి సుభద్ర కూడా వెనకాలే వస్తుందన్నమాట. సుభద్రదేవికి అన్ని కూడాను మంచి విషయాలన్నీ చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా, వీళ్ళు పాండవులు చాలా గొప్ప మహాత్ములు, వీళ్ళందరూ కూడా అర్జునుణ్ణి పాండవుల్ని అందరిని చక్కగా సేవిస్తూ ఉండు, ద్రౌపదికి ఎప్పుడు ఒక సేవకురల్లాగా ఉండు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు సుభద్రకి. సుభద్ర సొంత చెల్లెలకి ఏం చెప్తాడు, ద్రౌపదీ దేవికి నువ్వు ఎప్పుడు ఒక సేవకురల్లాగా దాసీలాగా ఉండు నువ్వు అని చెప్పి నచ్చ చెప్పి బయలుదేరతాడు. బయలుదేరితే ఇంకా యుధిష్ఠ మహారాజు చాలా బాధాకరంగా రథం దిగేస్తాడు. ఆయన రథం దిగ్గానే అర్జునుడు కూడా దిగేస్తాడు. దిగిన తర్వాత కృష్ణుడు రథం దిగి యుధిష్ఠ మహారాజు పాదాలు పట్టుకోబోతాడు. యుధిష్ఠ మహారాజు పాదాలు పట్టుకోబోతుంటే యుధిష్ఠ మహారాజు కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే కృష్ణ అలాగే పట్టుకొని అట్లే పైకి లేపి కృష్ణుని గట్టిగా గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. ఆయన స్వామి ఏంటి మీరు ఇలాంటివి చేస్తారు అని చెప్పి బాధపడతాడు. తర్వాత భీమునికి కూడా నమస్కారం చేసిన తర్వాత నకుల సహదేవుని అర్జునుడిని ఆలింగనం చేసుకుని వాళ్ళని చక్కగా పలకరించిన తర్వాత కృష్ణుడు బయలుదేరుతాడు. కృష్ణుడు రథం ఎక్కి బయలుదేరితే ధారకుడు రథం తీసుకుని వెళ్ళిపోతుంటాడు. కానీ ఈ పంచపాండవులు ఐదుగురు కూడా వాళ్ళు అట్లానే నిశ్చేష్టులు అయిపోయి మ్రాన్ పడిపోయి అట్లే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలనిపించదు. ఆ రథం అలా పోతూ ఉంటే రథం వైపున అట్లా చూస్తూ ఉంటారు. ఆ రథం అలా వెళ్లి వెళ్లి కనుమరుగయ్యేంత వరకు ఉండి అని చెప్పి బాధతో నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగి ఆ బాధతో ఒకరినొకరు మాట్లాడుకోరు. మనం కూడా ఎప్పుడైనా బాధ ఎక్కువైపోయింది అనుకోండి, ముగ్గురు నలుగురు ఒకేసారి బాధ వచ్చిందనుకోండి, ఒకరినొకరు మాట్లాడుకోము మనం. ఏం మాట్లాడకుండా ఐదుగురు కూడా అట్లే ఏది జీవోత్సవాల్లాగా వడిలిపోయిన తోటకూర కాడు మాదిరి తలల్లో వేలాడేసుకుని చిన్నగా లోపలికి వస్తారన్నమాట. లోపలికి వచ్చేసి ఇంద్రప్రస్థంలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మాయాదానవుడు దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చి, అర్జున యుధిష్ఠిరా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ఏమిటి చెప్పు. ఏమి లేదు, కృష్ణుడు శంకుస్థాపన చేసినటువంటిది కదా ఈ భూమి, ఇప్పుడు దాని దగ్గర మంచి భవంతు కట్టడానికి నేను మొదలు పెట్టబోతున్నాను. మంచి భవంతు కట్టాలంటే దానికి నాకు కొన్ని ముఖ్యమైనటువంటి మణులు కావాలి, చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే కృష్ణుడు శాసించి వెళ్ళాడు, ఇట్లాంటిది మళ్ళీ ఎక్కడా కూడా ఉండకూడదు, ఇది మామూలుగా ఉండకూడదు ఈ భవంతు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంది. ఆ మైనాక పర్వతం దగ్గర విందు సరస్సు అని ఒకటి ఉంది. విందు సరస్సు దగ్గర విశ్వపర్వుడు అనేటువంటి ఒక రాక్షసుడు భీకరమైనటువంటి యుద్ధం చేసి యుద్ధం చేసి బోలెడంత మణులన్నీ కూడాను విలువైనవి తెచ్చి అక్కడ పెట్టాడు. వాడు పోయాడు, ఆ మణులు అక్కడే ఉన్నాయి. కాబట్టి నేను వెళ్ళి ఆ మణులు తీసుకొస్తాను నీకోసం. ఎందుకంటే ఆ మణులతో ఈ ఇంద్రప్రస్థంలో కట్టబోయేటువంటి భవంతి నిండా కూడా ఆ మణులతో పొదిగితే ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్నే లేవగానే ఎవరికైనా ఆకాశంలో ఒక సూర్యుడు కనబడతాడు, కింద ఒక చిన్న సూర్యుడు కనబడతాడు, అట్లా ఉంటుంది మీ భవనము. అంత మెరిసిపోయేటువంటి మణులవి, అవి తీసుకొస్తాను, అనుమతి ఇప్పించండి అని చెప్పంటాడు. సరే పోయిరా అని చెప్పంటే అప్పుడు మాయాదానుడు బయలుదేరుతాడు. బయలుదేరి వెళ్ళేటప్పుడు చెప్తాడు, చెప్పి ఏమంటాడంటే, అక్కడ మణులు మాత్రమే కాదు ఇంకొక ముఖ్యమైనది కూడా ఉంది. ఆ విందు సరస్సులో ఎవరైతే విశ్వపరుడు అనేటువంటి దానవుడు ఉన్నాడే, వాడు యుద్ధం చేసినటువంటి గద ఒకటి ఉంది. మామూలు గద కాదది, మామూలు గదలు లక్ష గదలుంటే ఆ లక్ష గదలంత బలం ఈ ఒక్కదానికి ఉంటుంది. కాబట్టి అర్జున నీవు గాంధీవధారం అని చెప్పి నీకు మంచి పేరుంది కదా, నీలాంటి యోధుడికి గాంధీవం సరిగ్గా సెట్ అవుతుంది, బాగా నీకు ధీటుగా ఉంటుంది. అట్లా మన భీముడికి ఆ గద అయితే సరిపోతుంది, అతనికి మహాశక్తివంతమైన గద, అది తీసుకొస్తాను. అదే సరస్సులో దేవదత్తం అని చెప్పి ఒక శంఖం కూడా ఉంది, ఆ శంఖం కూడా తీసుకొస్తాను, మీకు ఇస్తాను అవన్నీ కూడా అని చెప్పి వెళ్తాడు. ఈయన దూరంగా వెళ్ళి ఆ మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ విందు సరస్సు దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా తవ్వుకొని మణులన్నీ కూడా తీసుకొని తర్వాత విందు సరస్సు లోపలికి వెళ్తాడు. ఈ విందు సరస్సు అంటే చాలా విలువైనటువంటిది సరస్సు ఇది. ఎప్పుడు భగీరథుడు, భగీరథ యత్నం అని చెప్పి మనం చదువుకున్నామే, ఆయన గంగను పిలిపించడానికి తీవ్రమైన తపస్సు చేసింది అక్కడే. చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో, ఆయన పేరేమిటి, పురందర ఏదో, ఆ ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటిది కూడా అక్కడే, ఆ విందు సరస్సు దగ్గర. అందుకనే ఆ విందు సరస్సు దగ్గరికి పోతాడు, ఆయన వెళ్ళి ఆ మణులన్నీ కూడా తీసుకుని విందు సరస్సు లోపలికి వెళ్లి ఆ గద ఉంటుంది, గద మామూలుగా 100,000 గదలతో సమానమైనటువంటి గద అది, ఆ గదను తీసుకుని దేవదత్తం అనే శంఖాన్ని తీసుకుని వచ్చేస్తాడు. వచ్చేసి ఇంద్రప్రస్థం దగ్గరికి వచ్చేసి శంఖం తీసుకెళ్లేమో అర్జునుడికి ఇస్తాడు బహుమతిగా, గదను తీసుకెళ్లి భీముడికి ఇస్తాడు బహుమతిగా. ఇచ్చేసిన తర్వాత ఇక ఆయన పనులు ఆయన నిమగ్నం అయిపోతాడు. నిమగ్నం అయిపోయి దాదాపు 14 నెలలు కష్టపడతాడు. 14 నెలలు కష్టపడి ఒక మంచి అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మిస్తాడు ఇంద్రప్రస్థం. రాజభవనాన్ని అంతా నిర్మించిన తర్వాత అప్పుడు యుధిష్ఠిర మహారాజు చెప్తాడు, ఇంకా మీరు భవనం అంతా కూడా పూర్తయిపోయింది, ఓపెనింగ్ మొదలు పెట్టచ్చు మీరు అని చెప్పేసి. అప్పుడు ఆయన చేస్తాడు, బ్రాహ్మణుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ 10,000 బ్రాహ్మణుల్ని పిలిచి చాలా చాలా అట్టహాసంగా ఆడంబరంగా ఆ నూతన భవనాన్ని, రాజభవనాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. చేసిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ఎంతో రాజు టీవీగా నడుచుకుంటూ వెళ్లి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. అందరూ కూడా మిగతా వాళ్ళంతా కూడా వచ్చి ఆ సభా ప్రాంగణంలో అందరూ కూర్చుంటే మహాభారతం వర్ణిస్తుంది ఎట్లున్నాడు యుధిష్ఠిర మహారాజు అంటే, సత్యలోకంలో బ్రహ్మ కూర్చున్నట్లున్నాడంట. అంత శోభాయమానంగా ఉందంట ఆ సభ దానికి యుధిష్ఠిర మహారాజు యొక్క సమక్షం. కూర్చున్న తర్వాత అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అకస్మాత్తుగా ఒక త్రిలోక సంచారి అక్కడికి వచ్చాడు. ఎవరైనా నారదుడు. నారదముని భజయ వీణ రాధిక రమణ నామే నామని ఉదిత హాయ భకత గీత సామే. నారద ముని భజయ వీణ రాధిక రమణ నామే. నారదముని మహతి వీణ వాయిస్తూ రాధిక రమణ నామాన్ని కీర్తిస్తూ నామని ఉదిత హోయ భగత గీత స్వామి. ఈ నామంతో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ భక్తులందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ నారదముని ఆ ప్రాంగణంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇది మనం ఎలా ఎందుకు చర్చిస్తున్నాం అంటే, ఇప్పుడు రాజసూయాగం అనేటువంటిది జరగబోతుంది. ఆ రాజసూయాగానికి ఏర్పాట్ల కోసం ఏమిటి, అసలు ఈ రాజసూయాగం ఎలా, దీన్ని ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేటువంటి యోచన ఇప్పుడు వచ్చింది. అసలు ఈ రాజసూయాగం అనేటువంటి యోచన ఎవరు పుట్టించారు, ఎందుకు వచ్చింది అది అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఒక శుద్ధ భక్తుడు ఒక మామూలు కర్మకాండీయ యజ్ఞమైతేనేమి, లేకపోతే పేరు ప్రతిష్టల కోసం జరిపేటువంటి యజ్ఞమైతేనేమి, దాన్ని భగవత్ సేవార్థంగా ఎట్లా మారుస్తాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. నారదముని ఎప్పుడైతే వచ్చాడో, యుధిష్ఠిర మహారాజు దిగ్గున ఆశ్రమించి లేచి పరుగు పరుగును వెళ్లి సాధారణంగా ఆయన ఆహ్వానించి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి ఆ జలమంతా తాను ప్రోక్షణ చేసుకుని కుటుంబ సభ్యులందరికీ ప్రోక్షణ చేసి సభాసదులందరికీ కూడా ప్రోక్షణ చేసి, నారదముని చాలా గొప్ప భక్తుడైనా భాగవతుడు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి, స్వామి ఏమిటి ఇలా వచ్చారనంటే, నారదుడు ఎంతో సంతోషంతో ఉదికిని నేను చూసిపోదామని వచ్చాను, ఇంకేం లేదు అని చెప్పాను. అవును చూసి వెళ్దామని వచ్చారు, చెప్పండి స్వామి అంటే, ఏమి లేదు నేను అడుగుతున్నాను కొన్ని ప్రశ్నలు, సమాధానం చెప్పు. నీ రాజ్యంలో అందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటున్నావును, నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ అవసరమైనటువంటి అన్ని నువ్వు అందిస్తున్నావా, పొరపాటునే గాని నీ వల్ల ఎవరికైనా ద్రోహం జరిగితే, అరే నా వల్ల పలాని వాడికి ద్రోహం జరిగిందని గుర్తించి వాడిని తీసుకొచ్చి మళ్ళీ నీ కొలువులో వాడికంటూ ఒక స్థానం కల్పిస్తున్నావా లేదా, ఈ విధంగా చాలా ప్రశ్నలు అడిగాడు అనమాట. అడుగుతూ ఇవన్నీ రాజుగా నువ్వు చేయాలి, నీ దగ్గర నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సరైన గుర్తింపు ఇచ్చావా లేదా, ఏదో పడి చేస్తున్నారులే సంవత్సరాల తరబడి, వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తారు పోతారు, నా పాటికి నేను రాజుగా కొనసాగుతానని చెప్పేసి అనుకుంటున్నావా, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు సరైన గుర్తించి సముచిత స్థానాలు కల్పించావా లేదా, వాళ్ళకి యుద్ధంలో నువ్వు ఎక్కడన్నా వెళ్ళి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నీ వల్ల అన్యాయమైనటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ అన్యాయమైన కుటుంబాలకి న్యాయం చేస్తున్నావా లేదా, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి వేద విద్య, నీ దగ్గర ఉండేటువంటి జ్ఞానము, నీ దగ్గర ఉండే సంపద, నీ భార్య, వీళ్ళందరూ కూడాను పరిపక్వ దశను పొందారా అని అడిగాడు. ఇలా ఆయన కోసం ప్రశ్నలు అడగగానే ఈయనకి సందేహం వచ్చింది యుధిష్ఠిర మహారాజుకి. స్వామి, ఒకటి నాలుగు చెప్పారే, ఆ నాలుగు పరిపక్వ దశను పొందాయా అని అడిగారు. అసలు అవి పొందాలంటే ఏం జరగాలి చెప్పండి ముందు అని. నారదుడు అన్నాడు, నువ్వు చదివిన నువ్వు వేద విద్య ఏదైతే ఉంది కదా, ఆ వేద విద్య పరిపక్వత కావాలంటే నువ్వు యజ్ఞం చేయాలి. నీ జ్ఞానం పరిపక్వత కావాలంటే వినయం సంపాదించాలి. నీ సంపద పరిపక్వత కావాలంటే ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. నీ భార్య పరిపక్వత కావాలనంటే గర్భధాన సంస్కారం ద్వారా భగవత్ ప్రీత్యర్థం సేవ చేసే ఒక బిడ్డను కనాలి. ఈ నాలుగు చేస్తే ఆ నాలుగు పరిపక్వత సాధించినట్లు అని చెప్పాడు. యుధిష్ఠిర మహారాజు చాలా సంతోషపడి తాను ఏమేం చేశాడు అన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అందులో చాలా ప్రశ్నలు వస్తాయి, అవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. అంటే మనము దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా, లేకపోతే ఒక బృందాన్ని దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడుగా, ఒక వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి, ఒక నాయకుడు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటనేది చెప్తూ వచ్చాడు ఆయన. యుధిష్ఠిర మహారాజు వాటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాత యుధిష్ఠిర మహారాజే అనవసరంగా ఒక మాట అనేశాడు. ఏమన్నాడంటే, నారదముని, ఊరికి నేను అంటున్నాను, మా సభాభవనం బాగుంది కదా అని చెప్పన్నాడు. బాగుందా? బాగుంది అంటే బాగుంది అని చెప్పన్నాడు. లేదు స్వామి, అడుగుతున్నాను ఊరికినే, ఈ మణులు ఇవి అవి చాలా, ఇది బాగా ఆడంబరంగా అట్టహాసంగా ఉంది కదా, చాలా ఖరీదైనటువంటిది, అంటే నేను అడుగుతున్నాను, ఇది చాలా ఉన్నతమైనటువంటి రాజభవనంలో కనిపిస్తుంది కదా అని అడిగాడు యుధిష్ఠిరుడు. అంతే, యుధిష్ఠుడు అడిగిన ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు దగ్గర నుండి కట్టించింది, అది కృష్ణుడు శంకుస్థాపన చేసి వెళ్ళింది కాబట్టి ఇది బాగుందా లేదా అనేది ఆయన భక్తుని అడుగుదామనే ఉద్దేశంగా ఆయన అడిగాడు. అంతే, ఆయన కదా గర్వం అని కాదు, లేదా నా చూడు, నన్ను చూడు, నా వేషం చూడు అని కాదు. అక్కడ అలా అడగగానే నారదముని ఆ అవకాశం దొరికిందిరా అనుకున్నాడు. ఇంకా వెంటనే అన్నాడు, ఈ సభాభవనం బాగుంది కానీ దీనికన్నా మించిని బోర్డులు ఎన్ని ఉన్నాయి, నేను అన్ని చోట్ల తిరుగుతుంటాను కదా, చాలా చాలా చూశాను నేను, నాకు తెలిసి భూలోకంలో మీది గొప్పది అనుకోవచ్చు కానీ యుధిష్ఠిరా, దీనికన్నా గొప్ప భవనాలు ఉన్నాయి, దీనికన్నా గొప్ప సభా ప్రాంగణాలు ఇంకా పై పై లోకాల్లో ఉన్నాయ్యా. అవునా స్వామి, ఏమిటి ఆ లోకాలు ఆ సభా ప్రాంగణాలు ఒకసారి ఏది నాకు చెప్పండి అన్నాడు. ఇంద్రుడు ఉన్నాడు చూసావు, ఇంద్రుడి దగ్గర ఒక సభా ప్రాంగణం ఉంది, పుష్కర మల్లిక అని చెప్పి 150 యోజనాలు ఎత్తున్నది, 100 యోజనాలు వెడల్పు ఉంది. ఆ సభా ప్రాంగణంలోకి వెళ్తే చాలు, ఎవడికి ఆకలి, దప్పిక, వృద్ధాప్యం అన్న ఈతి బాధలు ఉండవు. చాలా శక్తివంతమైన సభా ప్రాంగణం అది, గంధర్వులు, అదేవిధంగా కిన్నెర కింపురుషులు, విద్యాధరులు, వీళ్ళంతా ఇంద్రుడి ప్రీత్యర్థం అక్కడ నాట్యం ఆడుతూ ఉంటారు, అది ఇది చేస్తూ ఉంటారు. ఆహా, ఇంకేమన్నా చూసారా? చూశాను, యమరాజు ఉన్నాడే, యమరాజు దగ్గర కూడా ఒక సభా ప్రాంగణం ఉంది ఇలాంటిది, మీటింగ్ హాల్, చాలా పెద్దది, అది కూడా తక్కువదేం కాదు, 100 యోజనాల విస్తీర్ణంలో ఉంది, అది చదరపు విస్తీర్ణంలో ఉంది. ఆ సభా ప్రాంగణంలో యమరాజు ఉంటాడు, అక్కడికి ఎవరెళ్ళినా, లోపలికి ఎవరెళ్ళినా కానీ వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు, వృద్ధాప్య బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, చాలా బాగుంటుంది అది కూడా. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, హరిశ్చంద్రుడు ఉన్నాడు, తర్వాత ఇంకా నిమి మహారాజు వాళ్ళెవరో ఉన్నారు, ఆ తర్వాత శంతన మహారాజు కూడా ఉన్నాడు, పాండు మహారాజు కూడా ఉన్నాడు, వాళ్ళందరినీ నేను అక్కడ చూసి వచ్చాను అన్నాడు. అనగానే ఆహా, అవునా స్వామి అని చెప్పని, తర్వాత ఇంకేమన్నా చూశారు రాజభవనాలు అంటే, వరుణుడిది చూశాను, కుబేరుడు చూశాను, అది చూశాను, ఇది చూశాను అని చెప్పుకుంటూ వచ్చాడు. యుధిష్ఠిర మహారాజు అన్నాడు, మరి ఇన్ని చూశాను అంటున్నారు కదా, యమరాజు సభాభవనంలో మీరేదో చూశారని చెప్పారు, అదేదో హరిశ్చంద్రుని చూశానన్నారు, హరిశ్చంద్రుడికి అంత ఉన్నతమైన స్థితి ఎట్లా కలిగింది అన్నాడు. ఇంకా అదే దొరికింది అనుకున్నాడు ఇంకా నారదముని, ఎలా కలిగిందా, హరిశ్చంద్రుడు రాజసూయాగం చేశాడు, రాజసూయాగం చేయడం వల్ల అంత శక్తిని సంపాదించి ఆ ఉన్నతమైన లోకాన్ని సంపాదించాడు. ఇంకా అక్కడతోనే ఆగిపోలేదు ఆయన, ఇంకా ఉన్నతమైన లోకాలకు వెళ్తాడు ఆయన హరిశ్చంద్రుడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక చిన్న విషయం ఉంది, చెప్పమంటావా? చెప్పండి స్వామి. మీ నాన్నగారు ఉన్నారే పాండు మహారాజు, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆయన నేను అలా వచ్చి పోతా పోతుండి నన్ను పిలిచి ఒక మాట చెప్పి, నీ మా అబ్బాయికి చెప్పండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, ఏదో ఒక విధంగా ఈ భూలోకంలో నువ్వు కూడా రాజసు యాగం చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. నువ్వు రాజసు యాగం చేస్తే ఆయనకి ఎంతో ఇష్టం ఉంటుంది, దానివల్ల ఆయన ఉన్నత లోకాలకు వెళ్లే అవకాశం ఉంటుంది, నీకు మనవి చేయమన్నాడు. చెప్పాను, చేసినా చేయకపోయినా అది నీ ఇష్టం, చెప్పాల్సిన ధర్మం నేను చెప్పాను, మీ నాన్నగారు కోరుతున్నారు అని చెప్పేసి ఇంక ఉంటాను, నా పని అయిపోయింది, నేను బయలుదేరుతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంతో ఐదిష్టు మహారాజుకి ఆలోచనలో పడ్డాడు. ఏమిటి, మా నాన్నగారు కోరారా రాజసు యాగం చేయాలని, హరిశ్చంద్రుడు కూడా చేస్తున్నాడా, అయితే మరి నేను కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే ఏదైతే అయింది, ఏదైనా చేయాలంటే దానికి కృష్ణుని సంప్రదించాలి, కృష్ణుని సంప్రదించిన తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోవాలని చెప్పి కృష్ణుడి దగ్గరికి కబురు పంపించాడు. స్వామి ఈ విధంగా జరిగింది, నారదముని వచ్చాడు, ఈ విధంగా ఊదాడు, ఇప్పుడు నేనేం చేయాలి, రాజసేవం చేయాలా ఆపాలా, దాని విషయం ఏంటి, మీరు చేయమంటే చేస్తాం, వద్దంటే ఆగిపోతాం. కృష్ణుడు అప్పుడు ఆ విధంగా అడుగుతున్నటువంటి సందర్భంలోది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్లోకం అన్నమాట. ఈ రాజసు యాగం చేయాలనే సంకల్పం ఎవరు తలపెట్టింది, నారదుని తలపెట్టారు. తలపెట్టిన తర్వాత యుధిష్ఠిర మహారాజు కృష్ణుని అడిగాడు, రాజసు యాగం మరి చేద్దామా ఏమిటి అని చెప్పి. అంటే కృష్ణుడు అన్నాడు, ఖచ్చితంగా చేయాలి, నీలాంటి వాడికి రాజసు యాగం చేస్తే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా నీ ఆధీనంలోకి వస్తుంది. రాజసు యాగం చేయాలి అని అంటే దానికి ప్రపంచం అంతా జయించాలి, ముందు ప్రపంచాన్ని అంతా జయించాలంటే ముందు ప్రపంచంలో ఒకవైపున ఒక శక్తివంతుడు ఉన్నాడు, ముందు వాడిని సంహరిస్తే ఆ తర్వాత మళ్ళీ అందరినీ జయించవచ్చు అని చెప్పన్నాడు. ఎవరు ఆయన అంటే జరాసంధుడు ఒకడు ఉన్నాడు, నా పాత బాకీ, అతను అతని దగ్గర వెళ్ళేసి ఒకసారి అతని పని పూర్తి చేసేస్తే ఇంకా ఆ తర్వాత మొత్తం అన్ని రాజ్యాలు నీకు కిందకి చాలా సులభంగా నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి అని చెప్తాడు. యుధిష్ఠిర మహారాజ్ సరే స్వామి మీరు ఎలా చెప్తే అట్లా. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడిని భీముడిని వెంట పెట్టుకుని ఆ జరాసంధుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన వధించేస్తారు, భీముడి చేతిలో జరాసంధుడు వధించబడతాడు కృష్ణుడి నిర్దేశం ద్వారా. అదంతా అయిన తర్వాత అప్పుడు యుధిష్ఠుడు ఏం చేస్తాడంటే నలుగురు అన్నదమ్ముల్ని నాలుగు వైపులు పంపిస్తాడు, వాళ్ళు నాలుగు వైపులు కూడా జయించుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత యుధిష్ఠుడు ఏం చేస్తాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి రాజసు యాగం చేయడానికి గాను ప్రపంచం అంతా జయించి మన 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 ఆధిక్యంలోకి తెచ్చుకున్నాం, ఇప్పుడు ఈ ఆధిక్యం అంతా కూడా నీదే, నువ్వు ప్రపంచానికి చక్రవర్తిగా ఈ మొత్తం ప్రపంచాన్ని సామ్రాట్టుగా పరిపాలించు, లేదు నువ్వు చేయమంటే నీ సేవగా మేము పరిపాలిస్తాం, ఏదైనా నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి, అంత కష్టపడి వాళ్ళు అన్ని రాజ్యాలు జయించుకుని వచ్చి ఫలితాన్ని ఎవరికి ఇస్తున్నారు, కృష్ణుడికి ఇస్తున్నారు, నీవు ప్రపంచానికి చక్రవర్తివి, తీసుకో ఈ రాజ్యాధికారం అని చెప్పేసి. భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం ఆ సూత్రం ప్రకారంగా కృష్ణుడు అన్నాడు, ఈ ప్రపంచానికి చక్రవర్తిగా నువ్వుంటేనే బాగుంటుంది, నువ్వే సామ్రాట్టువి, కాబట్టి నువ్వు వెంటనే రాజసు యాగాన్ని మొదలుపెట్టు అని చెప్పి అన్నాడు. మొదలుపెట్టినప్పుడు వాళ్ళు రాజసు యాగాన్ని మొదలుపెట్టారు. రాజసు యాగాన్ని మొదలుపెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకుని మొత్తం అందరినీ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, దుర్యోధన దుశ్శాసుల్ని, కర్ణుణ్ణి అందరినీ కూడా ఆహ్వానించారు. కృష్ణుడు అన్నాడు, నేను కూడా రాజసు యాగంలో నీ పక్కనే ఉండి నీకు సహాయం చేస్తూ ఉంటాను అని చెప్పన్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామి అని చెప్పేసి యుధిష్ఠుడు అంగీకరించాడు. ఆ రాజసు యాగం ఏర్పాట్లన్నీ జరుగుతుంటే యుధిష్ఠుడు తిరుగుతుంటే యుధిష్ఠుడు వెనకాల కృష్ణుడు కూడా హడావుడిగా తిరుగుతున్నాడు అనమాట. అది నారదుడు చూశాడు. నారదుడు చూసి, ఇదేమి చిత్రం ఆయన, భగవంతుడు ఆదిదేవుడు ఒక సామాన్యుడిలాగా ఆయన పక్కన చేరుకొని, యుధిష్ఠుడు పక్కన ఒక సామాన్యుడిలాగా అన్ని పండక్కి కృష్ణాష్టకి మనమంతా ఏర్పాట్లలో ఎట్లా హడావుడిగా తిరుగుతామో ఆ విధంగా రాజసు యాగానికి ఆయన ఏర్పాట్లన్నీ చేస్తూ అడవిడిగా తిరుగుతున్నాడు. నిజంగా ఈ పాండవులు ఎంత అదృష్టవంతులు, కృష్ణుడు పక్కనే ఉండి కృష్ణుడి సాంగత్యాన్ని ఎంత పొందుతున్నారు వీళ్ళు అని చెప్పి నారదుడు కూడా పొంగిపోతాడు. తీరా ఇవన్నీ అయిన తర్వాత నారదుడు ఏం చెప్తాడంటే యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వచ్చి, అన్ని యజ్ఞం అంతా రాజసు యాగం అంతా కూడా బాగా జరిగింది, ఇక చివరి ఘట్టం ఇది, ఈ చివరి ఘట్టం ఏమిటి అంటే అగ్రపూజ ఇవ్వాలి, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజసు యాగంలో ఉన్నటువంటి అందరిలోకెల్లా ఈ ప్రపంచంలోకెల్లా ఎవరైతే అగ్రగణ్యుడు ఉన్నాడో ఆయనకు అగ్రపూజను ఇవ్వాలి, అగ్రపూజను ఇచ్చేస్తే రాజసు యాగం పూర్తి అయిపోతుందని చెప్పాడు. చెప్పగానే వెంటనే యుధిష్ఠిర మహారాజ్ ఏం చేశాడు, ఆ మాట నారదము నుంచి విని, సరే అలాగే మహాత్మా అని చెప్పి భీష్ముని దగ్గరికి వెళ్ళి భీష్ముడితో అన్నాడు, ఇప్పుడు రాజసు యాగం యొక్క అగ్రపూజ ఎవరికి ఇవ్వాలని చెప్పి నారదుడు చెప్తున్నాడు, ఎవరికి ఇమ్మంటారు మీరే చెప్పండి అని చెప్పి అన్నాడు. భీష్ముడు అన్నాడు, ఎవరికి ఇచ్చేదానికి ఆలోచన ఏముంది, అందులో మళ్ళీ ఎదురుగానే ఉన్నాడు కదా దేవదేవుడు కృష్ణుడు, కృష్ణుడికి ఇస్తే సరిపోతుంది అగ్రపూజ, ఇంకా ఆయనకన్నా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, నాయన సహదేవ ఇట్రా అని చెప్పి సహదేవుడిని పిలిచి సహదేవుడి చేత ఆర్ఘ్యం ఇచ్చి కృష్ణుడికి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆర్ఘ్యం ఇచ్చేస్తే అగ్రభుజానికి అర్పించినట్లు అవుతుంది, పోయి అపం చెయ్యన్నాడు. అనగానే శిశుపాలుడు వెంటనే ఆర్ఘ్యం కృష్ణుడికి ఇవ్వడానికి బయలుదేరాడు. బయలుదేరే వేళకి ఒకడికి కడుపు మండింది. ఎవరు? శిశుపాలుడు. వెంటనే టక్కన పైకి లేచి భీష్ముడితో అన్నాడు. ఏమన్నాడంటే, ఒక పసిపిల్లుడికి ఇట్లా ఇట్లాంటివి అన్న నేర్పించేది. సహదేవుడు చిన్నాడు, ఏం తెలియదు, తెలియదు కానీ చెప్పి తప్పుదారి పట్టిస్తావా? కృష్ణుడికి అగ్రభోజనం అని చెప్పి ఏదో చిన్నోడు పంపించేస్తావా? నీకంటే బుద్ధి లేదు, చిన్నోడికి అతనికి కానీ ఆ విధంగా తప్పుదారి పట్టిస్తావా అని చెప్పి దయ్యం లేచాడు అనమాట శిశుబాలుడు. లేవుగానే భీష్ముడు చూశాడు. చూసి అరవద్దు, ఊరికే అందరికి తెలిసిన విషయమే ఇది, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నారదుడు మొదలుకొని వ్యాసుడు మొదలుకొని పెద్ద పెద్ద మహాత్ములంతా ఉన్నారు. ఇక్కడ ఎవరినైనా పోయి అడుగును, దేవదేవుడు ఎవరు అనంటే కృష్ణుడు అని చెప్తారు. ఆ భగవంతుడికి మనం అర్పిస్తున్నాము, ఇందులో ఏముంది ఇంకా మనకు చర్చ అని చెప్పేసి భీష్ముడు అంటాడు. అనగానే శిశుపాలుడు అంటాడు, ఏ అగ్రపూజ ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఇంకా పెద్దలు లేరా ఇక్కడ? పెద్ద పెద్దవాళ్ళంతా గురువు లెక్కలో చూసుకుంటే ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళు లేరా? లేకపోతే పెద్దవాళ్ళ లెక్కలో చూస్తే కురు వంశంలో పెద్దలు వాళ్ళు వీళ్ళు లేరా? ఋషుల లెక్కలో చూసుకుంటే వ్యాసుడు ఇలాంటి వాళ్ళంతా లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎవరికి కాకుండా పోయి అసలు ఎందుకు కొరగానేటువంటి వాడు? గురువు కాదు, పెద్ద కాదు, పోనీ మత ఏదైనా ప్రచారకుడు కాదు, పోనీ రాజ్యం ఉన్నటువంటి అధిక్యం ఉన్నటువంటి వాడు కాదు, ఏ విధంగానూ కాదు. ఆయనకి ఎట్లా ఇస్తున్నారు మీరు అగ్రపూజ అని చెప్పి శిశుపాలుడు అరుస్తాడు. అరవగానే అది కోపం వచ్చే భీముడికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏం అట్లా అరుస్తున్నాడు ఈయన అని చెప్పేసి టక్కన లేచిపోబోతాడు. పోతాడు, ఇది ఇష్టం అడ్డుకుంటాడు. అడ్డుకొని ఆగాగు, నేను సరి చెప్తాను, నేను బ్రతిమలాడుకుంటాను అని చెప్పేసి శిశుపాలుడి దగ్గరికి బ్రతిమలాడడానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే భీముడు ఆపేశాడు ఆయన్ని. పోవద్దు, కృష్ణుణ్ణి నిందించేటువంటి వాడికి పోయి మళ్ళీ బ్రతిమలాడేదా? ఒకటి దండగాది, అట్లా పోవద్దు నువ్వు అని చెప్పి ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత అప్పుడు సహదేవుడు అంటాడనమాట, సరే ఏదేమైనా కానీ నాకు ఒక మాట మనసులో చెప్పేస్తున్నాను. ఏమంటే, అది మరోలా భావించకండి, ఎవరైనా కానీ కృష్ణుని భగవంతుడిగా అంగీకరించకుండా ఆయన దేవదేవుడు కాడు, ఆయనకి అగ్రపూజ అర్హత లేదు అని చెప్పి అంటే నేనేం చేయను, నా ఎడమకాలు ఉంది కదా, ఆ ఎడమకాలు పైకి ఎత్తి వాళ్ళ నెత్తి మీద పెడతాను, ఎవరైనా సరే అలా అంటారో దగ్గరికి రండి అని చెప్పేసి సహదేవుడు ఏం చేశాడు, తన పాదాన్ని పైకెత్తి సభాభవనం అంతా చూపించాడు అనమాట. ఇట్లా నిశ్శబ్దం. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక అశరీరు వాడిని పలికింది. ఏమనంటే, జయహో జయహో సహదేవికి జయహో. సహదేవుడు ఏదైతే మాట చెప్పాడో ఈ మాట ప్రపంచానికే ఒక బాట. ఎందుకంటే కృష్ణుని నిందించేటువంటి వాడు సరిగ్గా ఈ రకమైనటువంటి శిక్షకే అర్హుడు. కాబట్టి సహదేవుడు చెప్పింది అక్షరాల సత్యం అని చెప్పేసి అశరీరు వాడిని చెప్పింది. ఇన్ని చెప్పిన శిశుపాలుడికి ఇంకా నమ్మకం కలగలే. ఆయన వెంటనే ఏం చేశాడు, శిశుపాలుడు అనగానే, చూడు చిన్నోడికి బాగా నేర్పించేశారు మీరు అని చెప్పేసి మళ్ళీ యుధిష్ఠ మహారాజు మీదకి వెళ్ళాడనమాట. వెళ్ళి, ఈ విధంగా నువ్వు నేర్పించేది పద్ధతేనా నీకు, ఇది చిన్నోడికి అట్లనే నేర్పించేది, నువ్వేమో ముందు మొట్టమొదటి ఏంటంటే బుర్ర బుద్ధి లేని భీష్ముడి దగ్గరికి పోయి అడుగుతున్నావు సలహా, ఆయన చెప్పాడు కదని చెప్పి చిన్నవాడు ఏమి తెలియని అమ్మాయికుడు సహదేవుడి చేత ఆర్ఘ్యం ఇప్పిస్తున్నావు, ఏదన్నా ఆలోచన ఉంటే పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి యుధిష్ఠ మహారాజు అంతా తిడుతూ ఉంటాడు. తర్వాత భీష్ముడు కూడా నిందిస్తాడు, ఆయనకి ఏం తెలియదు, అమ్మని అంబికని అంబాలికని కాశీరాజు దగ్గర నుంచి బలాత్కరించుకుని తీసుకొచ్చేశాడు, అపహరించుకుని తర్వాత మూర్ఖత్వంగా నేను బ్రహ్మచారిగా ఉంటాను, నైష్టికి బ్రహ్మచారిగా అని చెప్పి వ్రతం తీసుకున్నాడు, ఆయనకేం తెలుసు అని చెప్పేసి ఇలా భక్తులందరినీ దూషిస్తున్నాడు. కృష్ణుడు చాలా చాలా అసహనంతో ఉన్నాడు, సహిస్తున్నాడు. సమర్థుడు ఓర్పును చూపును, అసమర్థుడు కోపము చూపును, చిన్నప్పుడు చదువుకున్నాను. ఆ విధంగా చేస్తుంటే వెంటనే ఏమైంది, ఈ నారదుడు పైకి లేచాడు. నారదుడు పైకి లేచి సభాభవనం చెప్పాడు, నా మాట మీద మీ అందరికి విశ్వాసం ఉంటే ఒక మాట చెప్తాను శాస్త్రం నుండి, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్ర జపత్సవః అప్రాణసేవ దేహస్య మండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకుండా జాతి ఉన్నా శాస్త్రం ఉన్నా ఎన్ని ఉన్నా గానీ అవన్నీ కూడా జప తప ఎన్నున్నా గానీ అవంతా కూడా ఏమిటంటే శవానికి సేవ లాంటివి మాత్రమే, అంతకన్నా మించి ఏం కాదు. కాబట్టి మీరు అలాంటి జీవోత్సవాలు కాకండి, భగవంతుణ్ణి కృష్ణుణ్ణి సేవించండి, ఆయన అగ్రపూజను చూసి తరించండి అని చెప్పి నారదుడు సలహా చెప్తాడు. చెప్తే కూడాను అప్పుడు భీష్ముడు నచ్చ చెప్తాడు అనమాట. ఏమంటాడంటే, ఇతను తెలుసు నాకు, ఇతని సంగతి, శిశుపాలుడి సంగతి నాకు తెలుసు, ఈ శిశుపాలుడు ఎలా పుట్టాడో తెలుసు, వీరు ఎలా సంహరించబడతాడో కూడా నాకు తెలుసు. భగవంతుడు అక్కడ నిద్రపోతున్న సింహంలాగా చూస్తున్నాడు, వీడేమో ఓరుకొక్కలాగా మొరుగుతున్నాడు. ఏం పర్వాలేదు, సమయం రాగానే సింహం కళ్ళు తెరిస్తే చాలు, ఓరుకొక్క మరగడానికి ఇంక నోరు కూడా ఉండదు అని చెప్తాడు. ఆ మాట విని శిశుపాలుడు కోపం, నన్ను ఓరుకొక్క అంటావా నువ్వు అని చెప్పేసి, ఏం మీ కృష్ణుడు నిద్రపోతున్న సింహమా, ఏంటి ఆ కృష్ణుడు చేసింది, ఆ ఏదో చిన్న వీళ్ళు ఆడుకుంటున్నప్పుడు చిన్న కొంగ ఒకటి దగ్గరికి వచ్చింది, దాన్ని ఆ కొంగను ఏం చేశాడంటే కొట్టేశాడు, కొట్టేసి నేను బకాసురుని సంహరించేశానని చెప్పి పెద్ద పేరు పొందాడు. అది ఒక పెద్ద విషయం. అది ఆ రోజు ఏదో నీటిలో ఆడుకుంటున్నాడంట, ఒక చిన్న పిల్ల పాము, నీటి పాము ఒకటి వచ్చింది, దాన్ని ఏం చేశాడంటే కాలుతో తొక్కాడు. తొక్కేసిన తర్వాత నేను కాళీ మర్దన అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు. అదేదో కాళీ అనే చిన్న నీటి పాము ఉంది, ఆ నీటి పామును కాలుతో తొక్కేశాడు. తొక్కేసి నేను ఏదో కాళీ మర్దన అనేసి కాళీయ దమన విధానం అని పేరు తెచ్చుకునేశాడు. చిన్న చీమల పట్టు ఒకటి ఉండింది, అదేదో గోవర్ధన్ అంట దాని పేరు. దాన్ని ఏం చేశాడంటే ఏదో ఎడమ చెట్టు కింద అటు అన్నాడు, అటు అనగానే అది అట్లా పైకి లేచింది. దానికి నేను గోవర్ధన పర్వతాన్ని మోసాను, గోవర్ధన దారి గిరిధారి అని చెప్పి పేరు కొట్టేశాడు. అని పాపం, ఏమీ తెలియనటువంటి అబల, నోట్లో వేలు పెడిగితే కొరకటం కూడా తెలియనటువంటి అమాయకురాలు పోతన. ఆ పోతనను సంహరించేసేశాడు. ఎవరన్నా చేస్తారా అబలను? ఇవన్నీ ఒకటంటే, మధురకు పోయి సొంత మామ కంసుడు, సొంత మామని కనికరం కూడా లేకుండా ఆయన్ని సంహరించేశాడు. ఇలాంటి అకృత్యాలు దుష్కృత్యాలు చేసిన వాడిగా మీరు అగ్రపూజ ఇవ్వాలనేది, ఆయన మీరు అనేది నిద్రపోతున్న సింహం అని చెప్పి దాన్ని చాలా దూషించాడు. దూషించిన తర్వాత మళ్ళీ అది విని భీముడికి చాలా కోపం వచ్చేసి ఆ గద చూశాడు, గద్ద దొరికింది, గద్ద తీసుకుని తిన్నగా వెళ్ళిపోయాడు అనమాట శిశుపాలుడి దగ్గరికి. మళ్ళీ భీష్ముడు యుధిష్ఠుడు వీళ్ళంతా పట్టుకుని వెనక్కి లాక్కొచ్చారు. ఒకసారి వదలండి వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పేసాను. అప్పుడు ఇదంతా అయిన తర్వాత చివరికి నారదుడు చెప్పాడు, అగ్రపూజ స్వామికి అర్పించాలని అని చెప్పాడు. అప్పుడు సహదేవుడు ఏం చేశాడు, తీసుకెళ్లి ఆర్ఘ్యం భగవంతుడికి ఇచ్చేశాడు. భగవంతుడికి ఇవ్వగానే, అగ్రపూజ భగవంతుడు స్వీకరించగానే శిశుపాలుడు ఏమన్నాడంటే, అక్కడున్న రాజులతో, చి ఎందుకయ్యా జీవితం, ఇంతకన్నా అవమానం ఏం కావాలి మనకి, అందరికన్నా కూడా అదముడైనటువంటి ఒక వ్యక్తిని పైన కుర్చీ మీద కూర్చోబెట్టి మనందరు గొప్ప క్షత్రియులం, మనందరి ముందు ఆయనకి అగ్రపూజ ఇస్తే అది మనల్ని అవమానించడం కదా, మీరు క్షత్రియులు కారా, మీలో పౌరుషం లేదా అని రెచ్చగొడుతూ ఉన్నాడు. వాళ్ళకి నిజంగానే కోపం వచ్చేసింది. అప్పుడు అన్నాడు, మీరు లేండి, మీరు క్షత్రియులు, మీలో పౌరుషం, నన్ను సేనాధిపతిగా తీసుకోండి, మొత్తం అందరం కలిసి ఇప్పుడు యుధిష్ఠిరిని వీళ్ళందరినీ సంహరించేద్దాం అని చెప్పి మొదలు పెట్టాడు. మొదలు పెట్టగానే భగవంతుడు చూశాడనమాట. అక్కడ భగవంతుడు శిశుపాలుడిని అప్పుడు ఏం చేశాడంటే, ఇంకా వెనక ముందు ఆయన ఆలోచించలేదు, ఇంకా వెంటనే సుదర్శన చక్రం తీశాడు, తీసి వెంటనే సంధించాడు. సుదర్శన చక్రం శిశుపాలుడి శిరస్సుని ఖండించేసింది. ఎందుకంటే యుధిష్ఠిరుడు మహారాజు భయపడుతున్నాడు. అక్కడ ఏమి, దాని ఏదో యుద్ధం అవుతుందేమో, ఇదంతా రాజస్వ యాగం అంతా కూడా. యజ్ఞం దగ్గర ఎక్కడైనా సరే ఒక రక్త బొట్టు పడిందంటే ఆ యజ్ఞం మొత్తం పోయింది అంతే, ఇంకా లేదు మళ్ళీ యజ్ఞం. ఇప్పుడు మళ్ళీ యుద్ధం అని అంటే ఖచ్చితంగా రక్తధార వస్తుంది, రక్తపాతం అయిపోతుంది. అక్కడ కృష్ణుడు అప్పుడు దాకా సహించాడు. ఎప్పుడైతే ఈ రాజులందరూ లేచి యుద్ధం చేద్దామని చెప్పి కత్తులు తీసి ఎంత చూశాడు కృష్ణుడు, నా భక్తులు చేస్తున్న రాజసూయ యాగం ఒక్క రక్తపు బొట్టు కింద పడినా కూడా చెడిపోతుంది అని చెప్పి అప్పుడు ఆయన సుదర్శన చక్రం తీశాడనమాట. ఎలాంటి సుదర్శన చక్రం ఆ సమయంలో ఉందంటే, ఆయన దగ్గర తీక్ష్ణ ధార కలిగినటువంటి సుదర్శన చక్రం అంట ఆ సమయంలో ఆయన దగ్గర ఉంది. తీక్ష్ణ ధార అంటే ఎలా ఉందంటే, అది ఆ సుదర్శన చక్రానికి చుట్టూ భయంకరమైనటువంటి అగ్నిజ్వాల ఉంది. ఆ సుదర్శన చక్రం నేరుగా వెళ్లి శిశుపాలుడి యొక్క శిరస్సును ఛేదించిన తర్వాత ఏదైతే రక్తం బయటకు వచ్చిందో, వచ్చిన రక్తం వచ్చినట్టు ఆ వేడికి అక్కడే ఆవిరైపోయింది. అది బొట్టు కూడా కింద పడలేదు. ఒక బొట్టు పడినా రక్తం రాజశేఖ మొత్తం పోతుంది. భగవంతుడు అంత జాగ్రత్త తీసుకున్నాడు అనమాట. తీక్ష్ణధార భాగవతంలో చెప్తున్నారు, తీక్ష్ణధార కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడ ఉపయోగించాడు. అంత అయిన తర్వాత అప్పుడు ఆ శిశుపాలుడి తల ఎప్పుడైతే తెగిపడిందో, వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా ధైర్యం చచ్చిపోయింది. అప్పుడు చెప్పాడు అనమాట కృష్ణుడు వాళ్ళందరినీ మృదువైన స్వరంతో చెప్పాడు, కూర్చోండి అయ్యా ముందు అని. అందరు కూర్చున్నారు.
ఈ శిశుపాలు నేను ఎందుకు సంహరించానంటే వీడు చేసిన సమానమైనటువంటి కావు. ఒకనాడు నేను ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్తే నేను లేని సమయం చేస్తే ద్వారక ఒక వైపు అంతా నిప్పు పెట్టేశాడు. ఇంకొక నాడు మా తండ్రి గారు ఒక యజ్ఞం చేస్తుంటే పోయి యజ్ఞం చెడగొట్టాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అక్రూరుడి భార్య వెళుతూ ఉంటే ఆమెను బలాత్కరించాడు. వీడు చేసిన సామాన్యమని అనుకుంటున్నారా మీరు అని చెప్పి ఆ శిశుపాలుడి అకృత్యాలన్నీ కూడా చెప్పి ఇవి అందుకని నేను అతను సంహరించానని చెప్పి వాళ్ళందరినీ కూడా శాంతపరిచాడు. తర్వాత అందరూ చూస్తుండగా ఆ శిశుపాలుడి యొక్క శరీరంలో నుంచి జీవుడు కృష్ణుడి యొక్క శరీరంలోనికి దివ్య దేహంలోనికి ప్రవేశించాడు. అదే మీకు తెలిసింది శిశుపాలుడును దంతవక్రుడు ఎవరు జయ విజయులే, అదే వారికి చివరిది, చివరిది అనమాట అది. ఎందుకంటే వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిగా రావణ కుంభకర్ణులుగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా శిశుపాలుడు దంతవక్రుడిగా వచ్చిన తర్వాత అక్కడితో వాళ్ళకి సమాప్తి అయిపోయింది వాళ్ళ శాపం. ఇంకొకటి ఏంటంటే ఈ రాజసూయాగం చూడడానికి బ్రహ్మాది దేవతలంతా వచ్చున్నారు, శివుడు బ్రహ్మ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైతే అగ్రపూజ కృష్ణుడికి ఇవ్వకూడదు అని చెప్పేసేసి అన్నారో వెంటనే ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పింది, కృష్ణుడికి అగ్రపూజ ఇవ్వనంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలని అనుకున్నారంట, అనుకున్నారు. కానీ ఏం మరి కృష్ణుడికి అగ్రపూజ ఇవ్వచ్చా లేదని చెప్పి ఎవరు మమ్మల్ని అడగలేదే, మరి అడగలేదు కాబట్టి అడగనే చెప్తే బాగుంటుందా, అందుకని మౌనంగా ఉన్నారు. కానీ మళ్ళీ అనుకున్నారు ఎవరు చెప్పకపోతే మనమే కలగజేసుకొని చెప్దాము అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు ఇలా అనుకునేంతలో అక్కడ అనేశారు ఎవరు, సహదేవుడు యుధిష్ఠిరుడు వీళ్ళంతా కూడా మాట్లాడేశారు. అందుకని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయారు సన్నివేశాన్ని. అంతా అయిన తర్వాత కృష్ణుడికి ఆ అగ్రపూజ జరిగేటప్పుడు చక్కగా యుధిష్ఠిరుడు వెళ్లి కృష్ణుడి పాదపద్మాలకి జలంతో కడుగుతూ ఉంటే ఆ పాదపద్మాలను ఆయన పవిత్ర జలంతో యజ్ఞ జలంతో కడుగుతూ ఉంటే పొరపాటున అది యజ్ఞ జలంతో పాటు ఈయన కన్నీటి జలం కూడా కలిసిపోతుందంట అందులో. ఎందుకంటే ఆ పాదాలు కడిగేటప్పుడు వచ్చినటువంటి తన్మయత్వంతో యుధిష్ఠిరుడికి కృష్ణుడిని సరిగ్గా చూడలేకపోయాడు, కృష్ణుడు దర్శనం కాలేదంట, కన్నిండా నీరు నిండిపోయి కృష్ణుడిని సరిగ్గా చూడలేకపోయాడంట యుధిష్ఠిరుడు. అంత ప్రేమతో కృష్ణుని సేవించాడు అనమాట యుధిష్ఠిరుడు. మనం ఈరోజు రేపు ఏకాదశి వస్తుంది, అన్ని ఏకాదశులు కూడా ఎవరి వల్ల వచ్చాయి, కృష్ణుణ్ణి యుధిష్ఠిర మహారాజు అడిగినటువంటి ప్రశ్నల వల్లే వచ్చాయి. కార్పణ్య దోషోపహత స్వభావ అని చెప్పేసి భగవద్గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏ విధంగా అయితే భగవద్గీత వచ్చిందో, 7 రోజుల్లో నేను మరణించబోతున్నాను, 7 రోజుల్లో నేను చేయదగిన శ్రేష్టమైనటువంటి సర్వోత్కృష్ట కార్యం ఏది నాకు చెప్పండి అని చెప్పి పరీక్షిత మహారాజు ప్రశ్నిస్తే భాగవతం ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా యుధిష్ఠిరుడు పలానా మాసంలో వచ్చేటువంటి పలానా ఏకాదశి పేరేమిటి, దాని మహిమ ఏమిటి, ఎలా పాటించాలి, దాని సత్ఫలితం ఏమిటి అని చెప్పి ప్రశ్న అడుగుతూ వస్తే దానికి కృష్ణుడు చెప్పిన సమాధానమే ఈరోజు మనం అన్ని ఏకాదశులు కూడా పాటిస్తున్నాం. కాబట్టి యుధిష్ఠుడి వల్ల ఏకాదశి మహాత్మ్యము, అర్జునుడి వల్ల భగవద్గీత, పరీక్షిత వల్ల భాగవతం మనకి లభించాయి. నేను ఇప్పుడు అదే చెప్తుంటాను, పాండవుల వంశానికి మనం శాశ్వతంగా రుణపడి ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవంతుణ్ణి మనము చేరుకోవడానికి ప్రతిసారి కూడా ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు అని చెప్పి, ఆ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాం అనేటువంటిది మన చేతుల్లో ఉంది. ఈ శ్లోకం మొదట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు, ఇది మనందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ప్రభుపాదుల వారి గ్రంథాలు మనం చదువుతూ ఒక్కొక్కసారి మనము జీవ గోస్వామి, రూప గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బలదేవి విద్యాభూషణ్ లాంటి గ్రంథాలు కూడా చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఆ ఆచార్య భేదంలో ఉన్నటువంటి భావాన్ని కనుక అర్థం చేసుకోకపోతే మనమే తప్పుద్రోవ పట్టేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జీవ శ్రీధర స్వామి ఏమంటున్నారంటే కృష్ణుని కల్పవృక్షం అంటున్నారు. కల్పవృక్షం ఎలా ఉంటుంది అని అంటే కల్పవృక్షం ఎవరికి వరాలు ఇస్తుందంటే పక్షపాతం లేకుండా భౌతికమైన ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాళ్ళకే కల్పవృక్షం ఫలితాలను ఇస్తూ ఉంటుందంట. దానికి జీవ గోస్వామి తన వాక్యాన్ని నేను ఏమని జోడించారంటే, అయితే కల్పవృక్షము పక్షపాతం ఏమాత్రం లేకుండా ఈ వ్యక్తి నన్ను పూజించడానికి యోగ్యుడు, ఆ వ్యక్తి కాడు అని ఎప్పుడు కూడా భేదభావం పక్షపాతం చూపించదు. ఈ రెండు వాక్యాలు విరుద్ధంగా అనిపిస్తున్నాయి కదా. శ్రీధర స్వామి ఏమంటున్నారు, కల్పవృక్షం భౌతికాసక్తి లేనివాడికి, పక్షపాతం లేనివాడికి మాత్రమే ఫలాలను ఇస్తుంది. జీవ గోస్వామి ఏమంటున్నారు, కల్పవృక్షము ఇదిగో పలానవాడు నన్ను పూజించడానికి యోగ్యుడు, ఇతని యోగ్యుడు కాడు అనే పక్షపాతం చూపించదు. రెండు తేడాగా ఉన్నట్టుంది వాక్యాలు, రెండు ఒకటే అన్నమాట. ఏమిటి ఒకటేనంటే భౌతిక ఆసక్తి పక్షపాతం లేనటువంటి వాడికి కల్పవృక్షం ఫలితాలను ఇస్తుంది. నిజమే, ఆ రెండు లేకుండా ఎవరు ఆ కల్పవృక్షం దగ్గరికి వచ్చినా గానీ కల్పవృక్షం వాళ్ళని అనుగ్రహిస్తుంది. పక్షపాతము భౌతిక ఆసక్తి లేకుండా ఎవరు వచ్చినా, ఎవరనంటే ఏ వర్ణం వాడైనా ఏ జాతి వాడు వచ్చినా ఇతను యోగ్యుడా ఇతను యోగ్యుడు కాడా తక్కువ వాడా ఎక్కువ వాడా అనేటువంటి తేడాలు చూడకుండా అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. ఈ ఆచార్య భేదాన్ని యథార్థంగా మనం కనుక గ్రహించకపోతే మనకి అనిపిస్తుంది ఇదేంటి అదేంటి అని చెప్పి అనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ పక్షపాతానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, ఈ పక్షపాతం అనేది భక్తిలో పక్షపాతం అనేటువంటిది ఎంత మాత్రం కూడా పనికిరాదు. అసలు యథార్థంగా ఈ మహాభారతం అంతా మీరు చూస్తే కృష్ణుడికి బృందావనంలో ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న అపవాదం ఏమిటంటే స్త్రీలోలుడు, వెన్నదొంగ ఇలాంటివి. మధురకు వెళ్ళినప్పుడు అపవాదం ఏమిటంటే సొంత బంధువులను కూడా చూడకుండా ఆయన కంసుని వధించాడు అది ఇది అనేసి. ద్వారకకు వెళ్ళినప్పుడు అపవాదం ఏమిటంటే ఆయనకి రాజ్యాకాంక్ష ఎక్కువ ఉంది అందుకనే సత్రజిత్ దగ్గర బంగారు మణిని ఏమది సమంతక వాఖ్యానం సమంతక మణిని అపహరించాడు అనే అపనింది ఉంది ఆయనకి. ఈ బృందావనం మధుర ద్వారక వదిలేసి కృష్ణుడు హస్తినాపురానికి వస్తే హస్తినాపురంలో కృష్ణుడుకున్న అపవాదం ఏమిటంటే పక్షపాతి, పాండవ పక్షపాతి. కానీ యథార్థంగా మహాభారతాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ కూడా భగవంతుడు పక్షపాతి అనేటువంటి సందర్భమే లేదు. ఇక్కడ ఈ భాష్యంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, భగవంతుని ఎవడైనా పక్షపాతి అని చెప్పి అనుకుని నిందించాడు అంటే నాశనం అయిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని పక్షపాతి అని నిందారోపణం చేయరాదు అని చెప్తున్నారు. ఎందుకని మనం అలా చేస్తామంటే శాస్త్రాన్ని యథార్థంగా అర్థం చేసుకోకపోతే అలా చేస్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆచార్య భేదం అని. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, ఈ శ్లోకం చెప్పి ముగించేస్తాం. అదేం శ్లోకం అంటే, తదస్మాకం పర్యాప్తం బలం, పర్యాప్తం తదస్మాకం బలం భీష్మావిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమావిరక్షితం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, అపర్యాప్తం అపరిమితమైనటువంటి సైన్యం మనది, దుర్యోధనుడు చెప్తున్నాడు ఇది ద్రోణుడికి, అపరిమితమైనటువంటి మన సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తున్నాడు, పర్యాప్తం పరిమితమైనటువంటి సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అని చెప్పి చెప్పారన్నమాట. మనం అర్థం భగవద్గీతలు అట్లా చదువుకున్నాం. సరే, దీనికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్పారో చూస్తే, పర్యాప్తం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. పర్యాప్తం అంటే పరిమితము సరిపడినంత. అపర్యాప్తం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి, అపరిమితము సరిపడనంత చాలనంత. చూసారా వ్యతిరేక అర్థాలు. పర్యాప్తం అంటే సఫిషియంట్ మెజరబుల్, అపర్యాప్తం అంటే ఇన్సఫిషియంట్ ఇమ్మెజరబుల్. రెండు అర్థాలు ఉన్నాయి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్పారంటే ఈ శ్లోకానికి, భీముడి సైన్యం ఎలా ఉందిరా అంటే భీముడి చేత రక్షించబడే సైన్యము సరిపడినంత ఉంది, స్ట్రెంత్గా చాలినంత ఉంది. భీష్ముడు చేత రక్షింపబడే సైన్యం సరిపడినంత లేదు, అపర్యాప్తం సరిపోవట్లేదు. అది భీష్ముడి దగ్గర ఉండే సైన్యం 11 అక్షౌహిణీలు, భీముడి దగ్గర ఉండేది 7 అక్షౌహిణీలే. 7 అక్షౌహిణీలైనా భీముడి దగ్గర రక్షించేది సఫిషియంట్ గా ఉంది, భీష్ముడి దగ్గర 11 అక్షౌహిణీలున్నా ఇన్సఫిషియంట్, సరిపడినంత లేదు అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. ఆయన శిష్యుడే బలదేవ విద్యాభూషణ్ ఎట్లా చెప్పాడంటే, దాన్ని భీముడి దగ్గర ఉండేటువంటి సైన్యం పరిమితంగా ఉంది, భీష్ముడి దగ్గర ఉండే సైన్యం అపరిమితంగా ఉంది అని చెప్పాడు. రెండు వ్యతిరేకంగా ఉంది చూడండి. అంటే ఈయన గురువుని మించిన శిష్యుడా? అదే గురువు కన్నా గొప్ప భాష్యాలు చెప్తున్నాడా? బలదేవ విద్యాభూషణ్ చెప్పిన భాష్యం నుంచి ప్రభుపాది భగవద్గీత రాశారు. ఈ భగవద్గీత ఇది బలదేవ విద్యాభూషణ్ రాసిన భగవద్గీత నుంచి తీసుకున్నట్టు. అందుకే మన అనువాదంలో కూడా పర్యాప్తం అంటే పరిమితమని, అపర్యాప్తం అంటే అపరిమిత సైన్యం అని ఉంది. దీని వ్యత్యాసం ఏంటంటే, ఇద్దరిది ఒకటే, ఇద్దరి భావం ఒకటే. ఒక వ్యక్తి యొక్క రెండు భావాలను వాళ్ళు ప్రకటించారు. దుర్యోధనుడు ఒక పక్క భయపడుతున్నాడు, ఇంకో పక్క మనకింత సైన్యం ఉందని చెప్పుకుంటున్నాడు. దుర్యోధనుని భయాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. ఏమని అంటే, ఇప్పుడు నేను కూడా యాత్రకి వెళ్తున్నాము, 3000 ఉన్నాయి సరిపోతే లేదా అంటే నా దగ్గర సంఖ్య చెప్పుకుంటున్నాను కానీ భయంతో చెప్తున్నాను. అది ఆయన దగ్గర, ఆ ప్రభు దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 3000 ఉన్నాయి, సరిపోతే లేదని డౌటు. దుర్యోధనుడు భయంతో 7 అక్షౌహిణీల సైన్యం ఉండేటువంటి భీముడి సైన్యం పరిమితంగా ఉంది, కానీ 11 అక్షౌహిణీల మన సైన్యం అపరిమితంగా ఉంది, అపరిమితంగా ఉంది అంటున్నాడు లోపల భయం, ఇది సరిపోతుందా లేదా అనేది. ఆ భయాన్ని తెలియజేస్తూ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమన్నారంటే, భీముడి సైన్యమేమో సరిపడినంత ఉంది, భీష్ముడి దగ్గర సైన్యము సరిపడినంత లేదు. బలద విద్యాభూషణం ఏం చేశారు, దుర్యోధనుడి యొక్క ఇంకొక భావాన్ని ప్రకటించారు, భీముడి దగ్గర ఉన్నటువంటి సైన్యం తక్కువ ఉంది, భీష్ముడి దగ్గర ఉన్న సైన్యం ఎక్కువ ఉంది. ఆచార్య భేదాన్ని యథార్థంగా మనం అర్థం చేసుకుంటే మహాభారతంలో కానీ భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఎక్కడ కూడా మనకి పొరపాటు అనేది రాదు, పక్షపాతం అనేది ఉండదు. సో భక్తులుగా మనమంతా కూడా ప్రార్థించాలి భగవంతుణ్ణి, పక్షపాత బుద్ధి మనకొద్దు, ఒకరిని ఒక విధంగా ఒకరిని ఇంకో విధంగా చూసుకునేటువంటి ఆ పక్షపాత బుద్ధి మనకొద్దు. ఎందుకంటే ఆ పక్షపాత బుద్ధి అనేది పక్షపాతం లాంటిది, అది మనకి భక్తిలో చచ్చుబడేటట్లు చేస్తుంది. మనం మన నామరుచిని, మన యొక్క వైష్ణవ సేవని, మన యొక్క జీవదయ ప్రచారాన్ని చచ్చుబడేటట్లు చేస్తుంది. అందువల్ల ఆ పక్షపాత బుద్ధి, పక్షవాతాలు లాంటిది మనకొద్దు అనమాట. అది ఆ పక్షపాత బుద్ధి నాలో ఉంది, దాన్ని పోగొట్టుకునే దానికి భగవంతుని పదే పదే ప్రాధేయపడదాం. ఈ ప్రార్థన వల్ల ఈ రోజు గత రేపైనా సరే ఆ పక్షపాత బుద్ధి నా నుండి దూరం అవుతుంది. హరే కృష్ణ. చివరిగా ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుడు కల్పవృక్షం లాంటి వాడని, భగవంతుడు మనల్ని కూడా కల్పవృక్షం కమ్మనే కోరుతున్నాడు. అందుకే మనం ఏమంటాం, వాంచ కల్పతరుభ్యశ్చ. వైష్ణవుడు ఎలాంటి వాడు, కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం అంటే ఏం పక్షపాతం లేకుండా అందరికీ కూడాను అన్ని విధాలా చూసేటువంటి వాడు. వాంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాదికి నితయ గౌర్ ప్రేమనందే.